The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం జనవరి 11, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో నిన్న యాక్చువల్గా నేను చూడటానికి వెళ్దామని ట్రై చేశాను కానీ కుదరలేదు. ఇవాళ కథానాయకుడు చూశాను అట్ లాస్ట్. మరి ఆల్రెడీ చాలా హైప్ వచ్చిన మూవీ, సో మరి అది ఎలా ఉంది ఏంటి అనేది చెప్పాలి కదా. అయితే దీనికన్నా ముందు నేను ఇంకొకటి చెప్పాలి. మనము కొన్ని మూవీస్ ఎలా చూస్తామంటే, అసలు రివ్యూ అనేది ఎప్పుడు కూడాను ఏంటో ఇవాళ చాలా తడబడుతున్నాను. ఎందుకంటే రివ్యూ ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా సరే బేసిక్గా ఒక మూవీ రివ్యూ ఇచ్చేటప్పుడు కేవలం అప్పుడు చూసేసి బయటకు వచ్చేసి వెంటనే ఇది బాగుంది బాగాలేదు అని డిసైడ్ చేయకూడదుట. ఎస్, అది ఎందుకు అంటే మనము విల్ బి డ్రివెన్ బై దట్ ఫ్యాక్టర్. అది హీరో ఫ్యాక్టర్ అవ్వచ్చు, డైరెక్టర్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఒక ఆర్ ఒక ఆ స్టోరీ దీంట్లో ఉంటాం కదా మనం కొంచెం వచ్చిన వెంటనే ఎలా ఉంది అనగానే సూపర్ ఉంది అసలు అది ఇది అని చెప్తాం. ఒక అరగంట, గంట, ఓ 2 గంటలు, 3 గంటల తర్వాత అడగండి, బాగుందిరా సినిమా, చాలా బాగుంది అంటారు అంతే. ఒక పూట తర్వాత అడగండి, బాగుంది అంటారు. నెక్స్ట్ రోజు అడగండి, ఒకసారి చూడొచ్చు బాగుంది అంటారు. తర్వాత తర్వాత బాగానే ఉందికి పడిపోతుంది. సో ఎప్పుడైనా కూడా ఒక మూవీ రివ్యూ ఇచ్చేటప్పుడు సాధారణంగా అట్లా చెప్తూ ఉంటారు జనాలు. ఇది పర్ఫెక్ట్ అంటే వే ఆఫ్ గివింగ్ ఎ రివ్యూ అని చెప్పి. కానీ మనకేంటంటే చాలాసార్లు అసలు అక్కడ వరకు ఆగడం ఏంటి, థియేటర్లో నుంచి బయటికి వచ్చే వరకు కూడా ఆగకుండా మధ్యలోనే కరెక్ట్ టైటిల్స్ పడేటప్పుడు దాన్ని రికార్డ్ చేసి పెట్టడము, ఇంటర్వెల్ బ్యాంగర్ని రికార్డ్ చేసి పెట్టడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అందుకని ఎప్పుడైనా సరే అట్లా మనం చెప్పేటప్పుడు ఓకే ఇది బాగానే ఉంది అన్న ఇది రాకూడదు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక 1 డే ఆగితే కనుక దానికి పర్ఫెక్ట్గా ఒక అంటే ఎటువంటి ఎమోషనల్లీ డ్రివెన్ రివ్యూ కాకుండా కొంచెం సిన్సియర్గా రివ్యూ ఇస్తారు అని అంటారు. సో ప్రొఫెషనల్ రివ్యూవర్ల సంగతి మనకి ఎందుకులే, కానీ నా మటుకు నేను అంటే నేను ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ మూవీ రివ్యూ మేకర్. కాకపోతే ఏంటంటే నాకు నేను చూసిన తర్వాత నాకు అనిపించిన అభిప్రాయాన్ని నేను వెంటనే ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ తోటి ఇది ఇది అని అనుకుని వెళ్లకుండా ఫ్రాంక్గా అసలు ఏంటి ఎలా ఉండుంటుంది అనే విషయం మీద మొత్తం అంతా చూసిన తర్వాత దాంట్లో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి, దర్శకుడు ఏ వ్యూ నుంచి చూశాడు, ఇట్లాంటివన్నీ అంటే బేసిక్గా మనకి కొన్ని అవగాహన కొన్ని క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా మన ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ఒక కామన్ మ్యాన్ చూడదగినట్టుగా ఉందా లేదా ఇలాంటివి కేవలం నేను చూస్తాను తప్ప దాంట్లో మళ్ళీ 24 క్రాఫ్ట్స్లో కెమెరా ఈ యాంగిల్ నుంచి కాకుండా ఇలా పెట్టుండాల్సింది ఇలాంటివన్నీ నాకు తెలీదు. అంత ప్రొఫెషనల్ మూవీ రివ్యూవర్ని కాదు నేను. ఎన్టీఆర్ బయోపిక్ గురించి అసలు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక హైప్ మామూలుగా లేదు. ఫస్ట్ తేజ అనుకున్నారు, ఆ తర్వాత తేజని తీసేయడమో తనే క్విట్ అవ్వడమో తెలియదు, కానీ మొత్తానికి క్రిష్ వచ్చాడు. క్రిష్ వచ్చిన తర్వాత దానికి కొంచెం హైప్ కూడా వచ్చింది, ఎందుకంటే బాలకృష్ణ క్రిష్ ఆల్రెడీ గౌతమి పుత్ర శాతకర్ణికి వర్క్ చేశారు కాబట్టి. సో మరి వాళ్ళిద్దరికి కొంచెం మైండ్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిందో ఏమో తెలియదు, కానీ మొత్తానికి అప్పటి నుంచి కొంచెం అంటే క్రిష్ టేక్ ఓవర్ చేసిన తర్వాత కొంచెం అరే ఇదేదో కాస్త ఎట్లా ఉంటుందో కొంచెం అనేటటువంటి ఒక హైప్ని క్రియేట్ చేశారు. అసలు బేసిక్గానే బయోపిక్ అనేది 2 రకాలు, ఒకటి బ్రతికున్న వాళ్ళు లేదా పోయిన వాళ్ళు, ఇలా 2 తీస్తారు. అందులో నుంచి కొన్ని ఫ్యాక్టర్స్ని తీసుకుని చేసేది ఒక బయోపిక్ అయితే ఓన్లీ ఆ మనిషి గురించి జస్ట్ అంటే మంచి మాత్రమే చెప్పాలి అనుకునేవి కొన్ని బయోపిక్స్ ఉంటాయి, డిపెండింగ్ ఆన్ డైరెక్టర్స్ టేక్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నిజంగానే ఇదివరకు ఏంటంటే పార్టీ ఆఫీసుల్లో ఆర్ ఏదన్నా ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ వస్తుంది అని అంటే వాళ్ళు అబ్బో అసలు చాలా కష్టపడి ఏదైనా ఒక పేపర్ ప్రకటనలు, తర్వాత మేనిఫెస్టోలు విడుదల చేయాలి, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. ఈసారి కొత్తగా ఈ సీజన్ స్టార్ట్ అయింది, బయోపిక్ల సీజన్. యాక్చువల్గా బయోపిక్లో అది చూసాక కానీ జనాలు కానీ తేల్చారు. కానీ బేసిక్గా బయోపిక్స్ అనేది ఇప్పుడు మీరు గమనిస్తే మమ్ముట్టి స్టారర్ యాత్ర వస్తుంది, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అలాగే ఎన్టీఆర్ బయోపిక్గానేమో బాలకృష్ణ స్టారర్, ఆ తర్వాత ఏమో ఎన్టీఆర్ అంటే ఇంకొక కోణం నుంచి రాజకీయాల్లో లక్ష్మీపార్వతి ఎంట్రన్స్ తర్వాత ఉన్నటువంటి కోణం నుంచి ఆర్జీవీ ఒక లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఒకటి తీస్తున్నారు. ఇవి కాకుండా మళ్ళీ వీరగంధం ఎన్టీఆర్ అని చెప్పి ఒకటి అనుకున్నారు, అది ఓన్లీ పోస్టర్ తోటి అయిపోయింది అనుకోండి, అదృష్టం బాగుండి. లేకపోతే ఒక మనిషి గురించి ఇన్ని యాంగిల్స్లో ఉన్నానని నాకే ఒకసారి బాబోయ్ అనిపించింది. అంటే ఐ డోంట్ సే దట్ హీస్ ఇన్ వర్త్ ఇట్. కాకపోతే ఏంటంటే మనకి తెలిసిన కొన్ని విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ మనం చూడాలి అని అంటే దాంట్లో అంత నిజంగా విషయం ఉండాలి. అలా ఉన్నది అన్నప్పుడే మనం చూస్తాం, అంతే కదా. మనకి చాలా విషయాలు తెలిసినవే అయినా కూడా మనము ఎంతసేపు ఒక మనిషిని ఒక రకంగా మనం చూసి అలవాటు పడిన తర్వాత వేరే విధంగా ఒకవేళ వాళ్ళు చెప్పిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మూవీస్ ఉంటాయి, మ్యారీకోమ్ మూవీ కానీ, దంగల్ కానీ, ఇవి కూడా బయోపిక్సే చెప్పాలంటే. కానీ మనకి వాళ్ళ గురించి పెద్దంత ఏం తెలియదు కాబట్టి, ఇప్పుడు రేపొద్దున ఓప్రా విన్ఫ్రే కూడా తీస్తారు అని అంటున్నారు, ఇవన్నీ ఏంటంటే మనకి తెలియవు వీళ్ళ గురించి పెద్దంత, కాబట్టి మనం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తాం. కానీ ఒక మనిషి, తెలిసిన మనిషి బయోపిక్ చెప్పడం అనేది కొంచెం సాహసం అనే చెప్పచ్చు. అలా కూడా అంటే మనకి బాగా తెలిసిన మనిషి బయోపిక్ను కూడా బాగా తీయచ్చు అని చెప్పింది మహానటి మూవీ. దాంట్లో అసలు నాగశ్విన్ చేసినటువంటి ప్రయత్నం ఎంత అంటే అప్పటి సెట్స్ వేయడం కానీ, తర్వాత తన లైఫ్లో ప్రతి, ఇప్పుడు బయోపిక్ తీస్తున్నారు అని అంటే దాంట్లో ఏముంటుంది, ప్రతి ఒక్క లైఫ్లోనూ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి, పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి, ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్ ఉంటాయి, టఫ్స్ అండ్ క్రష్, అన్నీ. ఎలా అంటే మనకి చూడటానికి ఓకే ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడని మనం అనుకుంటాం, కానీ దానికన్నా ముందు చాలా చాలా స్ట్రగుల్ ఉంటుంది. అసలు ఒక జీవితానికి సరిపడ అనుభవాలు వాళ్ళు ఉంటాయి వాళ్ళవి. అండ్ అందులోనూ ఒక మంచి ఫేమ్ వచ్చి, అసలు శ్రీకృష్ణుడు వేస్తే ఈయనే వెయ్యాలి, రావణాసురుడు వేస్తే ఈయనే వెయ్యాలి అన్నట్టుగా మూవీ, మామూలుగా ఎవరికైనా సరే ఇలవేల్పులు ఉంటారు, ఆయన తెరవేల్పు అని అంటారు. అంటే ఆయన కృష్ణుడిగా వేసిన, రాముడిగా వేసిన, అక్కడ స్క్రీన్ల ముందు హారతులు ఇచ్చేవాళ్ళంట. ఇంకా జనాలు ఎలా అంటే పిచ్చిగా నిజంగానే దేవుడు వచ్చి, ఒరే బాబు నేను కృష్ణుడిని, నువ్వు బాగా చేసావు కదా పూజలు, సో దానికి నేను హ్యాపీగా ఫీల్ అయ్యి నేను వచ్చాను, నీకు ఏమైనా వరం కావాలంటే కోరుకో అని అంటే, నువ్వు కాదు మేము చూడలేదే ఏంటి ఏంటరా మరోని భలే చెప్తావులే అలా రా అప్పుడు నమ్ముతాను అనేటట్టుగా ఉన్నారు జనాలు అప్పట్లో అని చెప్పుకునేవాళ్ళు. సో అంటే ఏంటంటే ఒక మనిషి దైవంశ సంభూతుడా అనిపించేటట్టుగా, అంటే అట్లాంటి ఒక మంచి రూపము, తర్వాత మంచి వాచకము, అభినయము అన్నీ ఉంటే ఒక యాక్టర్కి అంతలా నీరాజనాలు పడతారు, ద ఫస్ట్ మాస్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండస్ట్రీ అని చెప్తూ ఉంటారు. అలాగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ ఉన్నది ఇద్దరే పిల్లర్సు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు. సో ఆ ఇద్దరు పిల్లర్స్లోనూ ఎన్టీఆర్ గారు తర్వాత మళ్ళీ పాలిటిక్స్లోకి కూడా రావడం వల్ల ఆయన ఫేమ్ ఇంకా అంతకు అంత ఇంకా అలా పెరిగి, లాస్ట్కి తన అంటే చర్మాంకం వరకు కూడాను జరిగినటువంటి చాలా విషయాలు ఏవైనా సరే అందులో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, పాజిటివ్స్ నెగిటివ్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. సో వాటిని ఒక బయోపిక్గా తీస్తున్నప్పుడు అది ఒక రోలర్ కోస్టర్ రైడ్లా ఉండాలి. ఇప్పుడు మహానటి సావిత్రి గురించి తీసినప్పుడు ఏమైంది, అన్నీ దాంట్లో తను తాగి, అంటే తను ఆవిడ తాగి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు, అది వాళ్ళ ఆయనే అలవాటు చేశారా ఇంకోట అనేది తర్వాత విషయం. కానీ అందులో పాజిటివ్లు నెగిటివ్లు, ఒక మనిషిని నమ్మితే ఎంతలా నమ్ముతారు, ఒక ఎముకకి చేయలేకుండా అన్నట్టుగా దానాలు చేస్తే ఎలా ఉంటుంది లైఫ్ ఆ తర్వాత, ఇలాంటి విషయాలు చాలా, అంటే నాట్ జస్ట్ అ గ్లామరస్ థింగ్ ఆర్ జస్ట్ అ పాజిటివ్ సైడ్ ఆఫ్ హర్, అన్ని నెగిటివ్ సైడ్స్ కూడాను టచ్ చేశారు. కాబట్టే ఆ బయోపిక్ నిజంగా ఒక మనిషి జీవితము ఇలా ఉంటుందా అని అనిపించి, తర్వాత జనాల చేత కంటనీరు పెట్టించి బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి సినిమా చూసాము, మహానటి సావిత్రి గారిని దగ్గర నుంచి చూసిన అనుభూతి కలిగింది అన్న ఒక ఫీల్కి వచ్చారు. దానికి దోహదపడ్డవి చాలా ఉంటాయి. ఇప్పుడు ఒక బయోపిక్ అనగానే ఓకే పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు కలిపి తీస్తున్నారు, నిజంగా లైఫ్ని ఉన్నదిన్నట్టు తీస్తున్నారు అని అంటే అది ఫస్ట్ పాయింట్. సెకండ్, అలా తీస్తున్నారు బాగానే ఉంది కానీ దానికి తగ్గట్టు కొద్దిగా రిసెంబ్లెన్స్ ఉన్న మనిషి కూడా ఉండాలి కదా. అలా రిసెంబ్లెన్స్ కనుక లేకపోతే ఆ మనిషిని మనం అందరూ చూసుకోలేం. మహానటి సావిత్రిని అంటే యాజ్ ఇట్ ఈస్గా ది అంటే అభినయంలో అనేది రూపంలో యాజ్ ఇట్ ఈస్గా దింపడం వల్లే మనకి కీర్తి సురేష్ చాలాసార్లు అదాటుగా చూస్తే మహానటి సావిత్రి లాగా అనిపించడం, అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ కానీ ఎస్ చాలాసార్లు అనిపించింది. యాక్టింగ్ పరంగా ఆవిడని అసలు ఎవరు కనీసం దగ్గరలో కూడా దరిదాపుల్లో కూడా ఎవరు రాలేరు, అందులో డౌటే లేదు. అలాగే సంజు బయోపిక్ తీసుకుంటే రణబీర్ కపూర్ లాల్చి వేసుకుని అలా వంగి నడుస్తుంటే చాలాసార్లు అసలు అదాటుగా చూస్తే ఇద్దరు సేమ్ అలాగే ఉన్నారు. ఆ డ్యాన్స్లో కూడాను అసలు ఎక్కడ మనం పోలికలు వెతికితే కూడాను బా సూపర్ బలి సెట్ అయ్యాడే అనిపిస్తుంది. అలాగే నరేంద్ర మోదీ మీద వస్తున్న బయోపిక్లో వివేక్ కూడా అలాగే ఉన్నాడు. వివేక్ ఓబ్రాయ్ కూడా అచ్చు, అసలు ఆ పోస్టర్ రిలీజ్ చేశారు మొన్న, అచ్చు నరేంద్ర మోదీయే, అసలు తీయరాదు పెట్టరాదు అన్నట్టు ఉన్నది. అంత ఫేస్ రిజెంబ్లెన్స్ ఉంటే మనకేంటంటే ఓకే ఇది తన బయో, అంటే మనము ఆ క్యారెక్టర్ కన్నా అంటే ఆ మనిషి ఎవరైతే యాక్ట్ చేస్తున్నారో వాళ్ళకన్నా కూడా ఏ క్యారెక్టర్ని ప్లే చేస్తున్నారో ఆ క్యారెక్టర్లోకి మనం ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఇన్ని క్రైటీరియాలు దృష్టిలో పెట్టుకొని తీసినటువంటి ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ ఎలా ఉందో చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
నవ్వుతూ చలాకి మాటలు రూవుతూ హుషారు గొలిపే విందుకే నిశాకనుల దాన, ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రూవుతూ హుషారు గొలిపే విందుకే నిశాకనుల దాన. ఓహో తెలియా నీవు కూడవో పెళ్లి పల్లకి చూసుకో, ఆయి గొలుపు సన్నాయి పాటలో వలపు బాటలే వేసుకో. పై ఆడు కొందమానేడే
నీలి నీలి మేఘాల రథముపై తేలిపోద మీనాడే,
చంద్రుడు నేనై నీవు వెన్ను
అందరికీ నమస్కారం. నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
రామో విగ్రహవాన్ ధర్మ. రాశీభూతమైన ధర్మస్వరూపం అయినటువంటి రామచంద్రమూర్తి గురించి నేను, అంటే నందనాచార్య, మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం నమోస్తు రామాయ. భారత కాలమానం ప్రకారం ప్రతి సోమవారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రసారమయ్యే కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మై ఇండి మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల్ చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో బయోపిక్స్, అందులో ఎన్టీఆర్ కథానాయకుడు బయోపిక్ గురించి నేను మాట్లాడుతున్నాను. మనకి ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు దంగల్ కానీ మేరీకోమ్ కానీ వాళ్ళ గురించి తెలియకపోయినా కూడా అక్కడ యాక్ట్ చేసిన వాళ్ళు ఆ ఇద్దరు కూడాను మనకు తెలియదు, ఆ పిల్లలు. కానీ ఏంటంటే తీసిన విధానం బాగా ఉంది కాబట్టి మనకి అరే కరెక్టే కదా అనిపిస్తుంది. అలాగే ఒక రైతు బిడ్డగా జన్మించి యాక్టింగ్లో అసలు ఒక పీక్ లెవెల్ చూసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక రారాజుగా ఎదిగి తెలుగు వాడు అంటే మద్రాసి కాదు ఆంధ్రుడు అని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఎన్టీ రామారావు గారి, పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి జీవిత విశేషాలు ఇప్పటికీ మనము చాలా వాటిల్లో ఇంటర్వ్యూస్లో చూసాము, తర్వాత పత్రికల్లో చదివాము, ఎంతో తెలుసుకున్నాము, ఒక పుస్తకాలు వచ్చినాయి. కానీ అసలు అందులో ఇంకా కొన్ని తెలియని విషయాలు ఉన్నాయి. ఒకవేళ ఒక ఎందుకంటే ఇది ఎలాంటిదంటే ఆయన జీవితం మటుకు ప్రత్యేకంగా ఒక మహాసముద్రం లాంటిది. దాంట్లో నుంచి మీరు ఎన్ని విశేషాలు చెప్పినా, ఇంకా ఎన్ని బయోపిక్లు తీసినా, ఏదో అంటే ఒక సముద్రంలో నుంచి ఒక గ్లాస్తో వాటర్ తీసినంత మాత్రాన ఆ సముద్రం అలాగే ఉంటుంది కదా, ఏం తగ్గదు. అలాగే ఈయన లైఫ్లో కూడా చాలా విషయాలు జరిగినాయి, వాటి అన్నిటినీ చెప్పినా కూడా ఇంకా ఏదో ఒక మూలన ఇంకేదో ఒకటి మిగిలిపోయే ఉంటుంది. కాబట్టి ఒక ఆయనలాగా అసలు ఫస్ట్ తెర మీద కనిపించాలి, ఆయనలాగా డైలాగ్స్ చెప్పగలగాలి, ఆయనలాగా యాక్టింగ్ చేయాలి అంటే గనక ఆయన లైఫ్ మొత్తాన్ని శోధించి మనకు అందించడానికి ఎన్టీఆర్ కథానాయకుడు రూపొందించి మన ముందుకు తీసుకొచ్చారు. అయితే దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే కొన్ని మూవీస్కి మనం రివ్యూస్, రేటింగ్స్ అలాంటివి ఇవ్వలేం, జస్ట్ సీ అండ్ ఎంజాయ్ అంతే. అయితే దీంట్లో కూడాను అన్ని విషయాలు ఏం టచ్ చేయలేదు, కొన్ని కొన్ని విషయాలు డీల్ చేశారు, కొన్ని అలా వదిలేశారు. అసలు జనరేషన్ గ్యాప్ అనేది లేకుండా అందరికీ నచ్చుతుందా లేదా అనేది ఇప్పుడు నేను చెప్తాను. నందమూరి తారక రామారావు గారు అనే వ్యక్తి ఎన్టీఆర్ అనే ఒక శక్తిగా ఆ తర్వాత అరే మన ఎంటి ఓడరా బాగా చేశాడరా అని అనుకునేటటువంటి, అంటే మన ఇంట్లో ఒక మనిషిగా ఎలా జనాల్లోకి వాళ్ళ మనసుల్లోకి వెళ్ళారు అనే విషయం మనం ఇవాళ ప్రత్యేకంగా మాట్లాడుకోకర్లేదు. మన ముందు జనరేషన్ వాళ్ళకైతే ఇంకా కరెక్ట్గా తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఆ మూవీస్ అని చూసి వచ్చిన వాళ్ళు. సో అట్లాంటి అంటే అప్పట్లో వాళ్ళు అనుకున్న విశేషాలు అవన్నీ కూడా ఇప్పుడు అందులో కనపడతాయి కాబట్టి వాటిని ఒక డాక్యుమెంటైజ్ చేస్తూ కథ జరుగుతుంది. అంటే ఉన్న కథ లాంటిదాన్ని అంటే కథనాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. మూవీ స్టార్టింగ్లో విద్యాబాలన్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటారు, ఐ మీన్ బసవ తారకం గారు. తన తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి హరికృష్ణగా వేసిన కళ్యాణ్ రామ్, కొంచెం బాధపడుతూ ఉంటాడు. ఆ చికిత్స తీసుకుంటున్నటువంటి సమయంలో బసవతారకం ఎన్టీఆర్ ఆల్బమ్ని తిరగేస్తూ ఉంటే ఎన్టీఆర్ జీవితంలో అప్పటి వరకు జరిగిన విషయాలన్నీ కూడాను అలాగ నెమ్మదిగా వస్తూ ఉంటాయి. అసలు ఎక్కడో విజయవాడలో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఒక చిన్న ఉద్యోగంలో ఉన్న నందమూరి రామారావు గారు, అంటే ప్లేడ్ బై బాలకృష్ణ, మూవీస్లోకి ఎందుకు వెళ్ళాలనిపించింది, మూవీస్లోకి వెళ్ళడానికి అసలు తనకున్న ప్రేరణ ఏంటి, అండ్ సినిమాలో రాణించడానికి ఎట్లాంటి తను కాన్ఫ్లిక్ట్స్ ఎదుర్కొన్నారు, ఒక మామూలు సాధారణమైన నటుడిగా ఒక గొప్ప స్టార్గా ఆ తర్వాత ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు, ఆ తర్వాత పార్టీ పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది, ఇలాంటివన్నీ. అలాగే తండ్రి పాత్రలో బాలకృష్ణ ఎలా కనిపించారు, ఒప్పించగలిగారా లాంటి విషయాలన్నీ కూడాను ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే అప్పటికే అంటే కొంచెం బాగా పీలగా సన్నగా ఉండేవారు రామారావు గారు చిన్నప్పుడు, తన ఏజ్లో ఉన్నప్పుడు. సో క్రిష్ కథనం ప్రకారం అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి అట్లా వెళితే దానికి బాలయ్య గారు అంత సూట్ అవ్వలేదనే చెప్పొచ్చు. ఎందుకంటే బాలకృష్ణ అంత యంగ్ ఏజ్లో ఎన్టీ రామారావు లాగా చేసినప్పుడు మటుకు అసలు ఎక్కడ సూట్ అవ్వలేదు. కొన్నిసార్లు అయితే అసలు ఎక్కడ అంటే ఎన్టీ రామారావుకి బాలకృష్ణకి ఇప్పుడు వీళ్ళు ఏదైతే చూపిస్తున్న ఈ పోలిక ఉందో, అంటే కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత కాస్త మిడ్ 40s ఆ టైంకి వచ్చాకైతే అట్లీస్ట్ కొంచెం ఓకే, కానీ అంత ముందు మటుకు అంత ఇదిగా లేరు. సో అక్కడ నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది, ఇద్దరు కరెక్ట్గా లేరు అని. ఇదివరకు ఏంటంటే క్రిష్ బాలయ్య కాంబోలో వచ్చినటువంటి గౌతమ్ పుత్ర శాతకర్ణి మూవీకి కొంచెం కంటెంట్ తక్కువ, విశ్లేషణ చాలా ఎక్కువ. ఎందుకంటే కథ ఏం లేదు, యుద్ధం అనేది చేయకూడదు అంటే అన్నిటినీ కలిపి ఒక తాటి కిందకి తీసుకురావాలి అనేటటువంటిది. సో యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ మూవీ ఒక రకంగా నడిచింది. ఇప్పుడు ఈ ఎన్టీఆర్ కథానాయకుడు విషయానికి వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది, అంటే చెప్పాల్సిన కంటెంట్ విపరీతంగా ఉంది, అందుకు తీసుకున్న టైం ఏమో చాలా తక్కువ ఉంది. అప్పటికీ రెండు భాగాలుగా విడగొట్టినా కూడా దాంట్లో కూడా ఇంకా అన్ని సీన్లు ఏం తీయాలా. సో ఇలాంటి అందరికీ తెలిసి ఉన్నటువంటి కథలో తన జీవితంలో తీసుకున్నటువంటి డెసిషన్స్, తర్వాత కాన్ఫ్లిక్ట్స్, తర్వాత ఫ్యామిలీ, ఆ ఎదుగుదల, ఏవైతే సక్సెస్ ఫెయిల్యూర్సు, వీటన్నిటికీ కూడాను ప్రయారిటీ ఇచ్చారు. దాంతో మూవీ అంతా ఎలా ఉంటుందంటే అదో పై పైన చూపించారు, పెద్దంత డీప్గా ఏం వెళ్ళలేదు అన్న ఫీల్ వస్తుంది. మేబీ అది ఈ వరుసపెట్టి ఈయన ఆయన యాక్ట్ చేసిన మూవీస్ అన్నీ మళ్ళీ ఈయన గెటప్స్ వేయడం వల్ల కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ కోసం రాసిన డైలాగ్స్ వల్ల కావచ్చు. ఇంకొంచెం డీప్గా వెళ్ళుంటే అసలు ఎన్టీఆర్ ఏంటి ఆయన లోపలికి వెళ్ళే ప్రయత్నం కనుక చేసే అట్లా అంటే ఇంకా కొంచెం లోతుగా విశ్లేషించి ఉంటే బాగుండేది అని అనిపించింది. దాంతో కొద్దిగా ఎమోషనల్ డెప్త్ మిస్ అయింది అనిపించింది. అలాగని అది మైనస్సా అంటే మైనస్ కూడా కాదు, మేబీ ఆ ఎమోషనల్ డెప్త్ ఉంటే ఇంకా కొంచెం కనెక్ట్ అయ్యేవాళ్ళు ఆడియన్స్ అని మాత్రం అనిపించింది. అండ్ ఒక కొన్నిసార్లు నాకేమనిపించింది అంటే ఎస్, నో డౌట్ హీస్ అన్డిస్ప్యూటెడ్లీ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అని చెప్పొచ్చు, ఏ యాక్టింగ్ చేయాలన్నా తనే అన్నట్టుగా. కానీ అది ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క సీన్లో ఆర్ ఒక రెండు మూడు సీన్ల తర్వాత అనుకోండి, ఈయన హైప్ ఆ ఎలివేషన్ తప్ప ఆయన జీవితంలో జరిగినటువంటి ఇంకా అంటే ఎత్తుపల్లల గురించి పెద్దంత అసలు అంటే తను పడ్డ కష్టాలు లేదా తను ఎదుర్కొన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఈ వీటి గురించి అసలు ఎక్కడ ఎక్కువ ప్రస్తావించలేదు. ఎంతసేపు అంత పాజిటివ్గా అంత అసలు అందరూ అప్లాస్ చేస్తున్నట్టుగా ఇలాంటివే ఉండేసరికి ఏంటంటే ఒక బయోపిక్ అన్నప్పుడు ప్లస్లు మైనస్లు రెండు ఉండాలి కదా, అలా లేదే అని అనిపించింది. అండ్ ఈ కథని ఒక ఎమోషనల్ ఆర్క్లో బంధించే ప్రయత్నం చేశారు క్రిష్. దాంతో తనకి బసవతారకం గారితో ఉన్నటువంటి అనుబంధం, ఫ్యామిలీ రిలేషన్స్, అది ఇప్పటివరకు ఇప్పుడు బయటికి పెద్దంత రాలేదు. బసవతారకం గారి గురించి పెద్దంత ఎవరికి తెలియదు, ఎన్టీ రామారావు గారి గురించి మాత్రమే తెలుసు తప్ప. అండ్ దానికి విద్యాబాలన్ 150 పాళ్ళు న్యాయం చేకూర్చింది. అసలు విద్యాబాలన్ నో డౌట్ షీఈస్ సూపర్బ్ యాక్టర్. ఒక డర్టీ పిక్చర్ లాంటి మూవీలో యాక్ట్ చేసిన, కహానీ లాంటి దాంట్లో యాక్ట్ చేసిన, మొన్నప్పుడు ఒకసారి కాఫీ విత్ కరణ్లో కరణ్ అడిగాడు, మొన్న కాదు 2-3 సీజన్స్ క్రితం అనుకోండి, అసలు నువ్వేమో ఇంత హెవీగా కొంచెం ఫ్లఫీగా ఉంటావు కదా, మరి నీకు ఎప్పుడు అనిపించలేదా నేను కొంచెం వెయిట్ తగ్గాలి, మిగతా హీరోయిన్లు అందరూనేమో సన్నగా ఉన్నారు కదా అని అడిగినప్పుడు తను ఒకటే చెప్పింది, ఏంటంటే నేను చాలా ట్రై చేశాను, వర్కౌట్లు చేశాను, నాకు ఏ హీరోయిన్ని చూసినా ఫస్ట్లో నా చిన్నప్పుడు నాకు అనిపించేది అబ్బా వీళ్ళు భలే సన్నగా ఉన్నారు అని. తర్వాత నాకు మా అమ్మ కూడాను పోనీ ట్రై చేస్తే ట్రై చేయన్నది. అన్న తర్వాత సరే ఎక్సర్సైజ్ చేశాను, చాలా ట్రై చేశాను, ఎంతకి ఆల్మోస్ట్ ఒక 1-2 నెలలు ఎక్సర్సైజ్ చేసినా కూడా ఇంచు ఒక గ్రాము కూడా తగ్గలేదంట. దాంతో వచ్చి అసలు నేను ఎందుకు ట్రై చేయాలి, ఓకే నేను ఇలాగే నాలాగే ఉంటాను, నేను వస్తే ఆఫర్స్ వచ్చినాయి లేకపోతే లేదు అన్నట్టుగా ఊరుకుందంట. అండ్ ఆ తర్వాత తన యాక్టింగ్, జస్ట్ తన యాక్టింగ్ స్కిల్స్ చూసి తనకి ఎంత మంచి స్టార్డమ్ వచ్చింది అనేది మన అందరికీ తెలుసు. సో తను అదే చెప్పింది. ఇంత చేసి ఇప్పుడు ఈ మూవీకి వచ్చేసరికి, అంటే ఇది తనకు తెలుగులో యాక్చువల్గా ఫస్ట్ మూవీ, కానీ తన యాక్టింగ్ మాత్రం అసలు ఎక్కడ భాష రానట్టుగా కానీ అలా ఏమీ లేదు. రిసెంబ్లెన్స్ ఆఫ్ బసవతారకం ఈజ్ సూపర్బ్ అండ్ తన యాక్టింగ్ స్కిల్స్ తోటి షీ సీరియస్లీ నెయిల్ దట్ క్యారెక్టర్, అత్యద్భుతంగా చేసింది. ఇంకొక క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది, అది సుమంత్. ఏఎన్ఆర్ గారిని అలా దింపాడు. ఫస్ట్ నుంచి నాకు అనిపించే తనకు ఇవి ఉన్నాయని, బట్ ఇందులో మటుకు అసలు సూపర్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ నిజంగా రేపు పొద్దున ఎప్పుడన్నా బసవతారకం గారి బయోపిక్ కానీ ఏఎన్ఆర్ గారి బయోపిక్ కానీ తీద్దాం అనుకుంటే, నాకు తెలిసి ఈ పాటికే ఏఎన్ఆర్ బయోపిక్ తీయొచ్చు అని చెప్పి వీళ్ళకి ఒక ఐడియా వచ్చే ఉంటుంది. ఎందుకంటే సుమంత్ నిజంగా పర్ఫెక్ట్గా అలా దిగాడు, చాలా బాగున్నాడు. సో వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారు. అండ్ ఇంకా అసలు స్టోరీ తర్వాత నేను చెప్పాను కదా, అంటే ఎమోషనల్ కనెక్ట్, లేకపోతే అప్పట్లో ఎవరన్నా మేబీ నాకన్నా ముందు తరం వాళ్ళు ఎవరన్నా ఈ సినిమాలు అవి చూసుంటే మేబీ వాళ్ళకి కొంచెం బాగా అనిపిస్తుండొచ్చు, అరే రామారావు గారు అప్పుడు అట్లా ఇట్లా చేశారు అని అనిపిస్తుండొచ్చు. కానీ పెద్దంత తన సినిమాలు చూడని వాళ్ళు లేదా అంటే అంత ఇంట్రెస్ట్ లేని, అంటే ఇంట్రెస్ట్ ఇన్ ద సెన్స్ మాయబజారు, మిస్సమ్మ, అప్పు చేసి పప్పుకూడు, లేకపోతే ఇట్లాంటివి చాలామంది అందరూ చూసుంటారు. ఈవెన్ ఈ జనరేషన్ వాళ్ళకు కూడా మనం కూర్చోబెట్టి మరీ చూపిస్తాం, వాళ్ళకి నచ్చుతుంది. కానీ అలా కాకుండా యాజ్ అన్ యాక్టర్ వాళ్ళ లైఫ్, అంటే వాళ్ళ చైల్డ్ లైఫ్, వాళ్ళ యూత్ఫుల్ లైఫ్, ఈ రెండు కూడాను రామారావు గారి సినిమాలతో కనుక కనెక్ట్ అయ్యి ఉంటే ఈ సినిమా ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు, లేకపోతే నాలాగా కొంచెం ఆన్ అండ్ ఆఫ్ డిస్కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇంకా చాలా ఉన్నాయి విశేషాలు చెప్పడానికి, నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
Thank you. Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగ్ ఎలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ శిశిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల, చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో కథానాయకుడు మూవీ విషయానికి వస్తే, కథలో ఎక్కడ మనకి హై అనిపించింది అని అంటే, కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి, లైక్ కృష్ణుడిగా ఆయనే పనికొస్తాడు అన్నప్పుడు చెప్పినటువంటిది. ఆ పిక్చరేషన్ చాలా బాగుంటుంది. అక్కడ కీరవాణి ఇచ్చిన బీజిఎం అసలు కెవ్వుద కేకలా ఉంటుంది. ఆ తర్వాత దివిసీమ ఎపిసోడ్ ఒకటి చాలా బాగుంటుంది. అంటే అక్కడి నుంచి కొంచెం పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ ప్రకటించడం అనే ఎపిసోడ్ వరకు చాలా ఒక పేస్లో, చెప్పాలంటే చాకచక్యంగా, అసలు ఆ డైరెక్షన్, అక్కడ రాసుకున్నటువంటి విధానం అదంతా కూడాను ఎక్సలెంట్. అసలు ఒక కొత్త ఐడియాలజీ లాగా అనిపిస్తుంది. అంటే బయోపిక్ అనేది ఇదివరకు మన ముందు ఆల్రెడీ తెలిసిన వాళ్ళ విషయాన్ని ఒకవేళ చెప్పాలి అనుకున్నప్పుడు ఒక అద్భుతమైన ప్రక్రియ అది. ఎందుకంటే నాస్టాలజీ అనేది చాలామందికి ఇష్టమే కాబట్టి బయోపిక్స్ చాలా బ్రహ్మాండంగా ఆడేది అందుకనే. ఎందుకంటే అప్పటి విషయాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి నెమరేసుకునేటటువంటి ఛాన్స్ వస్తుంది. ఎస్పెషల్లీ ఆ ఎరా వాళ్ళకి కొంచెం బ్రహ్మాండంగా అనిపిస్తుంది. అదే సావిత్రి గారిది కావచ్చు, సిల్క్ స్మితది కావచ్చు, లేకపోతే సంజయ్ దత్తు, ఎవరైనా సరే బయోపిక్లకి మనము మనకి అనుగుణంగా చెప్పడానికి ఉండదు. మన వ్యూ ఏంటి అనేది తెలుసుకుని చెప్పేటట్టు ఉండదు. కొంచెం డ్రామా యాడ్ చేస్తారేమో తప్ప, అంతకు మించి ఇంకా కొంచెం ఏదన్నా బాగా ఎక్స్ట్రీమ్గా వెళితే గనక ఖచ్చితంగా విమర్శలు పాలవుతారు. ఇప్పుడు సంజులో కూడాను నిజానికి తనలో నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి. ఆ నెగిటివ్ షేడ్స్ని తన బాధ్యతగా కాకుండా తన ఫ్రెండ్ వల్ల అలా జరిగిందనో లేకపోతే ఇంకోటో అట్లా చెప్పి దాన్ని మభ్యపెట్టి ఆఖరికి బయోపిక్లో ఎవరిదైతే తీస్తున్నారో ఆ క్యారెక్టరు హీరోయిక్గానే ఉండేట్టుగా, ఉదాత్తంగా ఉండేట్టుగానే చూస్తారు సాధారణంగా. అది అంటే కొంచెం జనరంజకంగా ఉండే అంశాలని బాగా హైలైట్ చేస్తూ, ఒకవేళ ఏమైనా వివాదాస్పదమైన ఉన్నా కూడా అది వీళ్ళ వల్ల కాదు, పరిస్థితుల ప్రభావరీత్యా అట్లా చేశారే తప్ప, ఒరిజినల్గా అయితే వీళ్ళు చాలా మంచివాళ్ళు అనేటటువంటి ఒక సీన్ క్రియేట్ చేస్తారు కదా బయోపిక్స్లో సాధారణంగా. అది దీంట్లో ఇంకా కొంచెం ఎక్కువ అట్లాంటి ఒక స్ట్రాటజీ ప్లే చేశారా అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బయోపిక్ ఎంత సేఫో అంత డేంజర్ కూడా. అది క్రిష్కి కూడా బాగా అర్థమై ఉంటుంది. బట్ చాలా తెలివిగా వ్యవహరించి ఏం చేశారంటే, జనాలకి ఎక్కువగా ఏవైతే విషయాలు అపీలింగ్గా ఉంటాయో ఆ విషయాలు, అంటే కృష్ణుడిగా వేసిన గెటప్ దగ్గర నుంచి మొదలు పెడితే చాలా విషయాలని, అట్లాంటి వాటిని తను హైలైట్ చేస్తూ వివాదాస్పదమైన విషయాల జోలికి అసలు వెళ్లకుండా ఒక 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 సేఫ్ గేమ్ ప్లే చేసినట్టుగా అట్లాంటివి ఎక్కువగా మనకి కనపడతాయి ఈ మూవీలో ఎస్పెషల్లీ. సో ఆ పరంగా చూస్తే కనుక క్రిష్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఈ స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు తను ఫస్టే అనుకుని ఉంటాడు. అందులోనూ ఎప్పుడైనా సరే ఎవరో తెలియని వాళ్ళు చేశారనుకోండి, ఇప్పుడు సంజయ్ దత్ రోల్ని రణబీర్ కపూర్ వేయడం, సిల్క్ స్మిత రోల్ని విద్యాబాలన్ వేయడం, అలాగే మహానటి సావిత్రి గారి రోల్ని కీర్తి సురేష్ వేయడం, ఇలాంటివన్నీ ఒక ఎత్తు, ఎన్టీ రామారావు గారి రోల్ని వాళ్ళ అబ్బాయే వేయడం అనేది అక్కడ ఏమవుతుందంటే, నిజానికి బాలకృష్ణ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా ఏంటంటే, నేను పెద్దగా ఆయనతో అసోసియేట్ అయ్యింది లేదు, ఎందుకంటే చెన్నైలో మేము ఎప్పుడైనా సెలవులకి వెళ్ళినప్పుడు లేకపోతే ఆయన వచ్చినప్పుడు తప్ప, ఆయన చెన్నైలో షూటింగ్స్ అవి చేసుకునేవారు, అట్లా అంటే మరీ గొప్ప పెద్ద ఇదిగా మన ఏంటది నంబర్ వన్ యారీ విత్ రావణాలో చెప్పారు. సో ఆ పరంగా చూసుకుంటే కనుక తను ఖచ్చితంగా ఆ పోలికలు అవన్నీ రావడం, ఆ తర్వాత ఆ లుక్ పరంగా చూసుకుంటే చాలా జాగ్రత్తలు తీసుకుని అట్లాగే ఉండడం అనేది ఒక ఎసెట్. దాంట్లో పాజిటివ్ విషయాలని, వివాదాస్పదమైన విషయాలను పక్కన పెట్టేసి ఓన్లీ ఏదైతే జనాలకు బాగా నచ్చుతుందో, అపీలింగ్గా ఉంటుందో, ఒక రామారావుగా కానీ ఒక ఏంటి కర్ణుడిగా, తర్వాత దుర్యోధనుడిగా వేసిన పాత్రలు కానివ్వండి, లేదు ఆ తర్వాత తను ఈ దివిసీమ తుఫాన్ అప్పుడు చేసినటువంటిది, ఎమర్జెన్సీ టైంలో చేసిన ఇవన్నీ కూడాను ఏంటంటే జనరంజకంగా జనాలకు ఎక్కువ అపీలింగ్గా ఉండే ఒక తెలుగువాడి ప్రతిభని ఎలా ఇంకా ఎక్కువ లార్జర్ దెన్ లైఫ్గా పోర్ట్రే చేయొచ్చు అనేది చూసుకుని అట్లాంటి సీన్స్ రాసుకోవడంలోనే తన గెలుపంతా కూడాను ఉన్నది కృష్కి అని అనిపించినట్టుంది. అట్లాగే రాసుకున్నాడు, చాలా ఎక్కువ డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి, ఎంత రీసెర్చ్ చేసి ఆయన కుటుంబాల వాళ్ళకి కానీ లేకపోతే ఆయన ఫ్రెండ్స్కి మాత్రమే, చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్కి మాత్రమే తెలిసిన విషయాలని సైతం కొన్ని పట్టుకుని మనకి ఒక పిక్చరైజ్ చేసే విషయంలో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు మూవీ చూసే వాళ్ళకి. ఆ విషయంలో మటుకు క్రిష్కి 100 out of 100 వేయొచ్చు. అలాగే అప్పటి వ్యక్తుల గెటప్లు, వాళ్ళ వ్యక్తిత్వాలు అవన్నీ కూడా ఆ పాత్రలో ప్రతిబింబించేలాగా చేయడం ఇంకొకటి. ఎందుకంటే ఇప్పుడు ఒక బయోపిక్ ఏదైనా తీస్తే లైక్ సంజయ్ దత్ కానివ్వండి ఏదైనా సరే, అక్కడ మిగతా వాళ్ళందరి అంత తెలిసిన ఫేసులు, అదే రిసెంబ్లెన్స్ ఉండాల్సిన ఫేసులు అయి ఉండక్కర్లేదు. ఇట్ మైట్ బి ఎనీథింగ్, ఇప్పుడు దంగల్లో పోగట్స్ ఫ్యామిలీ కానీ ఏదైనా సరే. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఎన్టీఆర్ అనేసరికి తన లైఫ్లో ఉన్నటువంటి చాలామంది రిసెంబ్లెన్స్, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడాను మూవీస్కి అసోసియేట్ అయింది. అండ్ తను మూవీస్లో చేసినప్పుడు అప్పుడున్న అంటే తను మరి అంత పెద్ద స్టార్ కాబట్టి తనతో పనిచేసిన మిగతా అందరూ స్టార్స్ వాళ్ళు చాలా పెద్దవాళ్ళే కాబట్టి అటు ఎస్వి రంగారావు దగ్గర నుంచి మొదలు పెడితే మన ఏఎన్ఆర్ గారు, తర్వాత ఎంతోమంది సావిత్రి గారు, శ్రీదేవి, ఇలా అసలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఆ రిజెంబ్లెన్సెస్ తీసుకురావడము, అట్లా ఉన్న వాళ్ళని వెతుక్కుని వాళ్ళ చేత మళ్ళీ ఆ వ్యక్తిత్వము ప్లస్ ఆ రూపము ఈ రెండు వచ్చేలా చేయడం అనేది కొంచెం కష్టమైన విషయం. అఫ్కోర్స్ చాలాసార్లు శ్రీదేవి ఇలాంటి వాటిలో చాలా ఫెయిల్ అయ్యారనే చెప్పొచ్చు. ఏఎన్ఆర్ మటుకు పర్ఫెక్ట్ సెట్ అయ్యాడు. తర్వాత బసవతారకంగా ఆ అమ్మాయి విద్యాబాలన్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఆ విషయంలో కొన్ని సెలక్షన్స్ మాత్రం ఆ గెటప్లు కానీ ఆ వ్యక్తిత్వాలు కానీ ఆ పాత్రలో ప్రతిబింబించేలా చేయడం మటుకు సూపర్ అని చెప్పుకోవచ్చు. కొన్ని సెట్ బ్యాక్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. అయితే ఇట్లాంటివి చూసినప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా ఒక కామన్ ప్రేక్షకుడికి ఒక నాస్టాల్జీ ఫీలింగ్ ఇస్తుంది. అయితే మూవీ చాలా స్లో పేస్లో వెళ్తూ ఉంటుంది, లెంత్ ఎక్కువ, సో అది కొంచెం అన్నంలో రాళ్ళులాగా అక్కడక్కడ అడ్డుపడుతూ ఉంటాయి. ఇక తన ప్రతి మూవీకి రైటింగ్ సైడ్ చాలా జాగ్రత్తలు తీసుకునే క్రిష్ ఈ మూవీలోనూ అదే కొనసాగించాడు. సో ఆ పరంగా చూస్తే మటుకు మూవీ ఎస్ బాగుంది. అయితే లెంత్ పరంగా ఆర్ తనకి ప్రతి మూవీకి రైటింగ్ సైడ్ కొంచెం జాగ్రత్తలు తీసుకునే క్రిష్ ఈ మూవీలో కూడా కొంచెం ఆ స్క్రిప్టింగ్ పరంగా చూసుకుంటే ఎక్సలెంట్ అనే చెప్పొచ్చు. ఎస్పెషల్లీ డైలాగ్స్, అందులోనూ సాయి మాధవ్ బుర్రా అంటే ఇంకా మీరు ఆలోచించుకోండి, ఖచ్చితంగా ఎక్సలెంట్ డైలాగ్సే ఉంటాయి. డైలాగ్స్ ఏదో ఒక త్రాసులో వేసి తూస్తే పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లాగా ఉంటుంది చూసారా, అలా ఆచి తూచి రావడంతో ఇంకా బాగా సక్సెస్ఫుల్గా అనిపిస్తుంది. అయితే సూపర్ ఎపిసోడ్స్ అంటే కొంచెం మంచి మనకి హై వచ్చే ఎపిసోడ్స్ కొన్ని ఉంటాయి చూసారా, అలాంటి సీన్స్ విషయానికి వస్తే శ్రీకృష్ణుడుగా వెంకటేశ్వర స్వామిగా చేస్తున్నప్పుడు ఆయన చూపించే కమిట్మెంట్, తన అబ్బాయి రామకృష్ణ చనిపోయినప్పుడు వచ్చే ఎమోషనల్ సీను, క్లైమాక్స్లో పార్టీ స్టేట్మెంట్ ఇవ్వడం, పార్టీ ప్రకటించడం, ఇలాంటివి మనం స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటాయి. ఎంత మనకి తెలిసిన కథ అయినా సరే విజువల్గా చూడటంలో ఉన్న ఆ థ్రిల్ చాలా బాగుంటుంది. హైలైట్స్ ఆర్ మనం ఇంకా ఈ కెమిస్ట్రీ చాలా బాగుందనుకునేది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మధ్య ఉన్నటువంటి ఆ కెమిస్ట్రీని ఎక్స్ప్లెయిన్ చేసే సీన్స్, తర్వాత తిరుపతికి వెళ్ళిన తెలుగు వాళ్ళు మద్రాసు వెళ్ళి ఎన్టీఆర్ని కలవడం, తర్వాత ఎన్టీఆర్ ఏజ్ అయిపోయిన తర్వాత నటించిన కమర్షియల్ చిత్రాలను చూసి కుటుంబ సభ్యులు ఎస్పెషల్లీ కూతుళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు, ఇలాంటివి కొంచెం బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి. అండ్ మూవీలో ఈ పొలిటికల్ విమర్శలు వివాదం అనిపించే విషయాలు ఎక్కడ లేవు, మేబీ సెకండ్ హాఫ్లో వస్తాయేమో ఎందుకంటే మహానాయకుడు కదా, సో వాటిని పెద్దంత ఏమీ ఇక్కడ టచ్ చేయలేదు. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే సీనియర్స్ జూనియర్స్ చాలామంది చాలా స్టార్స్ ఉన్నారు ఈ మూవీలో, కాబట్టి చాలా చిన్న పాత్రల్లో కనపడి ఆ రోజుల్లోకి మనల్ని తీసుకెళ్ళి వాళ్ళదైనటువంటి ఒక ముద్రను వేసే ట్రయల్ వేశారు. చాలా సింహభాగం బాలకృష్ణ కనపడతాడు, అంటే బాలకృష్ణ రోల్ ఎక్కువ ఎందుకంటే మేజర్ తనే ఆ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు కాబట్టి. తన ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఏంటో కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది, బట్ కొన్నిసార్లు తనలో ఉన్నటువంటి అంటే ఎన్టీఆర్ని మించి బాలకృష్ణ కనపడేలాగా కొన్నిసార్లు కనపడింది. ఆఫ్ కోర్స్ తర్వాత మళ్ళీ క్రిష్ దాని తన డైరెక్షన్ తోటి మళ్ళీ తనని కంట్రోల్ చేసి ఆ క్యారెక్టర్లోకే పంపేసి సీన్స్ పండేలాగా చేశారు. ఫస్ట్ హాఫ్లో యంగ్ ఎన్టీఆర్గా మేబీ కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఏమో కానీ అంత అనిపించలేదు, బట్ సెకండ్ హాఫ్లో తన ఏజ్కి తగ్గ సీన్స్ రాగానే మళ్ళీ అరే ఎన్టీఆర్ అన్న ఆ ఫీల్ వచ్చింది కొన్ని చోట్ల. ఇక బసవతారకం క్యారెక్టర్ కిందకి మనం చెప్పుకున్నట్టే విద్యాబాలన్ ఎక్సలెంట్ పర్ఫెక్ట్ సెలక్షన్, అండ్ సుమంత్ ఏఎన్ఆర్. కళ్యాణరామ్ ఎందుకో హరికృష్ణగా సెట్ అవ్వలేదు అనిపించింది, లుక్ పరంగా కానీ డైలాగ్స్లో కానీ అంత అనిపించలేదు. అండ్ వెన్నెల కిషోరు నరేష్ లాంటి వాళ్ళు వాళ్ళు చేసిన పాత్రలు ఆ కాలం సినిమా వాళ్ళకి తప్ప బయట ప్రపంచానికి తెలియదు కాబట్టి వాటి మంచి చెడులు సెట్ అయిందా లేదా అనేవి మనం పెద్దంత కన్సిడర్ చేయక్కర్లేదు. టెక్నికలీ స్పీకింగ్ అసలు తన ఫస్ట్ మూవీ నుంచి హై స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు కాబట్టి క్రిష్, పెద్ద టెక్నీషియన్స్ని తెచ్చుకున్నా వాళ్ళ నుంచి మంచి అవుట్పుట్ తీసుకోవడం అనేది అసలు అది టోటలీ డిఫరెంట్ లెవెల్. అందులో క్రిష్ అసలు అందవేసించాయి, ఎస్పెషల్లీ ఆర్ట్ డిపార్ట్మెంట్, కెమెరా వర్క్ ఈ రెండు ఎక్సలెంట్. ఇంకా కీరవాణి గారి మ్యూజిక్ బీజిఎం చాలా బాగుంది యాక్చువల్గా, మ్యూజిక్ కన్నా కూడా ఈ రెండిటికన్నా మధ్య మధ్యలో వచ్చే ఎన్టీఆర్ పాత పాటల రీమిక్స్ కొంచెం ఇంకా మంచి బాగుంది. ఎన్టీఆర్ గురించి తెలిసిన వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా సూపర్ డూపర్గా నచ్చుతుంది, అండ్ ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ భక్తులు లెవెల్ వాళ్ళకైతే ఇది అసలు ఇంకొక వరంలాగా అనిపిస్తుంది. తన గురించి తెలియని వాళ్ళు చూస్తే ఇది ఒక డాక్యుమెంటరీ మూవీలా అనిపిస్తుంది. కానీ మరి దీంట్లో నెగిటివ్స్ ఏమి లేవా అని అంటే నెగిటివ్స్ ఉన్నాయి, అది కూడా ఎట్లా అంటే మనకి కొన్ని విషయాల్లో అనిపిస్తుంది ఏంటిది ఇలా ఉంది అని. అదేంటి వాటి సంగతి కూడా నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
పాటాడే పూలతో తరాగాల తేలి, పూలతో తయ్యాగాలి. తీగలతో తరాగాల తేలి, పూలతో తయ్యాగాలి.
Rajni, you are now listening to Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రం వాషింగ్టన్ డిసి. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. నెగటివ్స్ ఏంటి అని అంటే కొన్ని, అంటే ఇప్పుడు కొన్ని దానవీర సూరకర్ణ పక్కన పెట్టండి, బొబ్బిలి పులి కోర్టు సీన్ కానీ, లేకపోతే యమగోళలో యముడితో జరిపిన సంభాషణలు కానీ, ఇవన్నీ కూడాను అవే యాజ్ ఇట్ ఈస్ డైలాగ్స్ పెట్టేయడం వల్ల కొంచెం అమ్మయ్య పర్వాలేదు అనిపించింది. తన నెల జీతంలో ఆదా చేసుకున్న డబ్బుని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసేవాడు కాదుట ఎన్టీఆర్. అవసరమైతే పస్తులు ఉండేవాడు, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలని, సిగరెట్స్ కోసం డబ్బు ఎక్కువగా దుబారా చేస్తున్నాను, అలవాట్లకు దూరంగా ఉండమని చెప్తుండేవాడు అని గుమ్మడి వెంకటేశ్వరరావు ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి చెప్పారు. అలాంటి ఎన్టీఆర్ తోటి మిత్రుల ఆకలి తీర్చడానికి తను పస్తులుండి మరీ త్యాగం చేశాడు అన్నట్టు చూపించడం మరి అది కరెక్టా కాదా అనేది నాకు తెలీదు. బట్ అంటే పద్మశ్రీ అవార్డు తీసుకున్నప్పుడు ఎన్టీఆర్ అది తీసుకోవడానికి ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇందిరాగాంధీతోటి మేము మద్రాసీలం కాదు ఆంధ్ర వాళ్ళమని తన సమక్షంలో అదే విషయం మీద కొంచెం హై వాయిస్లో హై టోన్లో వాదనకి దిగారని చూపించడం కొంచెం ఇది కరెక్టా అవునా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎమర్జెన్సీ టైంలో తన మూవీ విడుదల ఆగిపోకుండా ప్రింట్స్ కోసం ఏసీపీని ఎదిరించాడన్నట్టు అలాంటివి. అంటే మేబీ ఆయన డివైన్ స్టేచర్ ఉండుంటుంది, బట్ దేవుడు పోలికలు కనిపిస్తాయి. సాక్షాత్తు ఏడు కొండలు వాడే వచ్చి రోజు మేకప్ వేయించుకున్నట్టు ఉంటుంది లాంటి కొన్ని డైలాగ్స్ ఏంటి అంటే మరి అంటే నేను ఆ మూవీస్ చూడలేదు కాబట్టి నేను నాకు అంత తెలీదు, బట్ ఇంత మరీ ఇదిగా ఉంటుందా అని అనిపించేలా అనిపించింది. అండ్ ఎన్టీఆర్ ఇంటి బయట ఉన్న అభిమానులు తనను చూడంగానే ఏడు కొండల వాడ అంటూ అరవడం లాంటివి అంటే మేబీ కొంచెం బాగా భజన ఎక్కువైందా అని అనిపిస్తూ ఒక్కొక్కసారి, నాట్ ఇన్ ఆల్ ది సీన్స్ బట్ కొన్నిసార్లు. కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల కృష్ణుడుగా తను నడుచుకుంటూ వస్తున్నప్పుడు నిజంగా బాగున్నాడా అని అనిపించి మనకి అసలు ఒక ఫీల్ వస్తుంది అసలు బా అని. నిజంగా కృష్ణుడు వేషం వేసినప్పుడు ఎన్టీఆర్ గారు చాలా అసలు బాగున్నారు, అందులో డౌటే లేదు. బ్లాక్ అండ్ వైట్ మూవీస్లో కృష్ణుడు అంటే ఇంకా అసలు ఇంకా అది అప్పీలే లేదు దానికి. సుమంత్ విద్యాబాలను వీళ్ళిద్దరూ సెట్ అయ్యారు, కానీ రకుల్ ప్రీత్ సింగ్ని శ్రీదేవిగా చూపించే ప్రయత్నం బాబాయ్ మామూలుగా లేదు, అది అస్సలు నో వే. అండ్ చంద్రబాబు నాయుడు గారి పాత్రలో రాణా చాలా బాగున్నాడు. ఇక సినిమాలో చూపించినటువంటి కరువు, రాయలసీమ కరువు, దివిసీన ఉప్పెన ఇలాంటివి, పోలీస్ సంక్షేమ నిధికి, రక్షణ నిధికి చిత్ర పరిశ్రమ తరఫున సహాయం అందించడంలో ఎన్టీఆర్ తీసుకున్న చొరవ నిజమే అయినప్పటికీ దివిసీమ సహాయానికి కొంచెం ఎక్కువ డ్రామాటిక్ సిచ్యువేషన్స్ని జోడించారా అన్నట్టుగా అనిపించింది. సో ఒక మహానటి మూవీ ద్వారా నాగ అశ్విన్ బయోపిక్లకి ఒక ట్రెండ్ సెట్ చేశాడు, ఒక రెడ్ కార్పెట్ వేసినట్టే. దాని మీద ఎన్టీఆర్ అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా సూపరు అని మన అంటే అదే ఒక బయోపిక్ సీజన్ నడుస్తున్నది అని అన్నట్టుగా అనిపించి మనకి బాగుంది అని అనిపిస్తుంది. తేడా ఏంటంటే అప్పటిదాకా పెద్ద హీరోయిన్ కూడా కానీ కీర్తి సురేష్ మహానటి మూవీలో సావిత్రి పాత్రలో అలా పర్ఫెక్ట్ సెట్ అయింది. సావిత్రిలాగా నటించింది అని చెప్పడం అతిశయోక్తి, అది మేబీ ఎందుకంటే ఆ స్టేజ్ చర్ అసలు ఎవరికి రాదు. సో ఒక ఒక ఎమోషనల్ ఫీల్తో బయటకు వచ్చారు అప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఒక నాస్టాల్జిక్ మెమరీస్తో బయటకు వస్తారు, అంటే అప్పుడు అలా ఉండేదా ఇలా ఉండేదా అని తెలుసుకుని. అంటే ఎట్లాగూ అందరికీ తెలుసు ఈ బయోపిక్స్ ఇదనే కాదు, ఇంకా వేరే ఏ బయోపిక్స్ అయినా సరే, ఇప్పుడు రేపు పొద్దున వచ్చే బయోపిక్స్ ఏవైనా సరే, అవి తీసిన ఉద్దేశం వేరు, దాని వెనకాల ఉన్న రియల్ ఇంటెన్షన్ వేరు అని అందరికీ తెలుసు. సో ఆ పరంగా చూడకుండా జస్ట్ యాజ్ అన్ యాక్టర్ ఆయన గురించి తెలియని విషయాలు, ఆయన ఫ్యామిలీ గురించి తెలియని విషయాలు తెలుసుకోవడానికి వెళ్ళిన ఎవరైనా సరే, అది ఖచ్చితంగా కొన్ని లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఉన్న మూవీస్ని స్క్రీన్ మీద చూస్తేనే అందులోనూ అట్లాంటి ఒక ఫస్ట్, మన ఇండస్ట్రీలో ఫస్ట్ సూపర్ స్టార్ అని చెప్పొచ్చు. సో అలాంటి ఇమేజ్ ఉన్న ఒక వ్యక్తి మూవీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి స్క్రీన్ మీద అయితే ఇంకా బాగుంటుంది అన్న ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అప్పట్లో చూసిన వాళ్ళని కనుక అంటే మీ పేరెంట్స్తో కనుక మీరు వెళితే ఆ నాస్టాల్జిక్ ఫీల్తో అలా చక్కగా మెమరీస్తో మీరు వెనక్కి వస్తారు. ఎమోషనల్ కనెక్ట్ ఎక్కడో కొంచెం మిస్ అయిందా అని నాకు అనిపించింది. ఇప్పుడు నేను చెప్పిన రివ్యూ సీరియస్లీ ఇట్స్ మై పర్సనల్ రివ్యూ, ఇట్స్ నథింగ్ టు డూ విత్ ఎనీ ఆఫ్ ది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆర్ ఐదర్ ఇంకా అంటే అసలు నచ్చని వాళ్ళైనా ఎవరికి అయినా సరే, మనోభావాలు ఎవరిని కించపరచడానికి కాదు, ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇదండి వాళ్ళ చిత్రం బళ్ళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారవి చిత్రం కార్యక్రమం జనవరి 11, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ఆల్ ద ఒపీనియన్స్, వ్యూస్,
in the following program, either expressed or implied, are solely of the hosts and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the hosts is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.